ఈ నడకను వైద్యానికి యుగంలో ఉన్నాము. ప్రతి దానికి మనము ప్రయోగ పరీక్షణ చేసిన తర్వాత వచ్చిన ఫలితాలను క్రోడీకరించుకున్న ఫలితాలను ఒక ఫార్ములాగా మనం తయారు చేసుకుంటాం. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ రేపు నేను చెప్పబోయేటటువంటి మాటలు మీ జీవితాన్ని మార్చేయవచ్చు. మీరు దాన్ని మార్చేయనిస్తే మీరు నాతో పాటు విషయంలో ప్రవేశించాలి. మీకు ఇదివరకు ఉన్నటువంటి ఆలోచనలు, మీకు ఇదివరకు ఉన్నటువంటి సంకల్పాలు, మీకు ఇదివరకు ఉన్నటువంటి భావాలను మీరు ఇక్కడికి వచ్చిన ఈ ఘంటన్నర సేపు పక్కన పెట్టాలి. అదొక్కటే నేను కోరుతున్నాను. ఈ ఒక్క విషయం ఈ క్షణం నుంచి మీరు ఆచరణలోకి పెట్టగలిగితే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి నేర్చు వెళ్తి మీ ఇంటికి వెళ్తున్నటువంటి మీరు పూర్తిగా మారిపోయి వెళ్ళిపోతారు. తక్షణం మారిపోవచ్చు, అంత కష్టం కాదు ఆధ్యాత్మికత. కానీ దాని గురించి దౌర్భాగ్యం ఏమిటి అంటే సరి అయినటువంటి అవగాహన ఈనాడు మన మధ్య లేదు. ఎందుకు ఆ మాట అంటున్నాను, మనము విద్యాలయాలను ఉపయోగించుకుంటున్నాం, వైద్యాలయాలను ఉపయోగించుకుంటున్నాం, కానీ దేవాలయాలను ఉపయోగించుకోవటం లేదు. కొంచెం జాగ్రత్తగా నేనన్న మాట యొక్క తీవ్రత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైంటిఫిక్ రిలీజియన్, ఆధ్యాత్మిక విజ్ఞానము అంటే దేవాలయాలను ఉపయోగించుకోగలుగుట. ఇది మీరు ముందు అర్థం చేసుకోండి. నేను చెప్పబోయేటటువంటి మొత్తము విషయము దేవాలయాల చుట్టూ తిరుగుతుంది. సైంటిస్ట్ అవ్వాలన్నా, కెమిస్ట్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఎంసీఏ చదవాలన్నా, ఏ విద్య నేర్చుకోవాలన్నా మీరు విద్యాలయాల చుట్టూ తిరగవలసినదే. ఇంకో మాట మీకు, నాకు చదువు రావాలి, నాకు డిగ్రీ రావాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, ఇంట్లో చూసుకుంటే అవసరం అంచేత వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటే దేవాలయాలను ఉపయోగించగలుగుట అని అర్థం చేసుకుంది. దేవాలయాలను ఉపయోగించుకునుట అనేటటువంటి మాట మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఈనాడు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడానికి చాలా ఆతృత కనిపిస్తుంది, మెడికల్ కాలేజీ పెట్టడానికి చాలా ఆతృత కనిపిస్తుంది. అదేవిధంగా దేవాలయాలను కనుక మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే షిర్డీ సాయి దేవాలయాలు పెట్టాలి అనేటటువంటి ఆతృత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కోరి విషయం అర్థం చేసుకోండి. విద్యకి, వైజ్ఞానికి, ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న సంబంధం మనం మర్చిపోయింది. ఈ సంబంధాన్ని ఇవాళ రేపట్లో నేను మీకు దర్శింప చేయగలిగితే భారతీయులమైనటువంటి మనకి తెలియని విషయం అనుకో లేదు. ఏం తెలియదు అంటే ఎలా ఆచరించాలో మనకి తెలియదు. మొన్న ఎప్పుడో నేను నా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఈ వైద్యానికి ఆధ్యాత్మిక దాని గురించి మామూలుగా మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి తన ఒక అనుభవాన్ని చెప్పాడు. చాలా తెలివైనటువంటి యూనివర్సిటీలో చాలా ఉచ్చ స్థాయిలో అధ్యాపక అధ్యయనము చేసేటటువంటి ఒక వ్యక్తి 30 ఏళ్ల తన ఆధ్యాత్మిక జీవితంలో తను పొందిన అనుభవాన్ని 2 లైన్లో చెప్పాడు. అది జాగ్రత్తగా వినండి, అది మన అనుభవం కూడా. మేము 30 ఏళ్ల ఆధ్యాత్మిక అనుభవాన్ని విశ్వవిద్యాలయాలలో అధ్యాపన చేస్తూ, రీసెర్చ్ చేయిస్తూ, అనేక మందిని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నాకు ఏమీ అర్థం కాలేదు ఆధ్యాత్మికత, ఎందుకంటే నాకు సంస్కృతం రాదు. ఈ అపోహ మనలో చాలా మందికి ఉంది. వేదాలు అర్థం అవ్వాలి అంటే, ఆధ్యాత్మికత అర్థం అవ్వాలి అంటే సంస్కృతం రావాలి అని తప్పు భావన. మీరు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, సైన్స్ చదువుతున్నప్పుడు భాష ముఖ్యము కాదు. సైన్స్ చదువుతున్నప్పుడు భాష ముఖ్యము కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నేను ఈ మాట చెప్తే. కానీ నేను బెనారస్ హిందీ యూనివర్సిటీలో రీసెర్చ్ సెమినార్ కండక్ట్ చేస్తున్నప్పుడు రష్యా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వైద్యాన్ని చూసేవారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మాకు జర్మనీ రాదు, జర్మన్ భాష రాదు, రష్యా భాష రాదు, ఫ్రాన్స్ భాష రాదు. కానీ మేము మాట్లాడేసుకునేవాళ్ళం సైంటిఫిక్ ఈక్వేషన్స్ ద్వారా, సూత్రముల ద్వారా. ఫార్ములాస్ మారు, రష్యాలో చదువుకున్నా, ఇండియాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి నీరుగా ఏర్పడతాయి. ఇది కనుక మీరు గుర్తు ఉంచుకోగలిగితే మీకు సంస్కృతం రాదు, నేను వేదాలు చదువుకోలేను, మాకు వేదాలు అర్థం కాదు అనే భయం పోతుంది. కాశీలోనే నేను ఎలక్ట్రోకెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తున్న రోజుల్లో మా గురుదేవులు అందించినటువంటి గాయత్రి విద్య సంస్కృతంలో ఉంది మంత్రాలు. అంటే కాశీలో వేదిక్ యూనివర్సిటీ సంస్కృత మహావిద్యాలయంలో వేదిక్ బ్రాంచ్ ఒకటి ఉన్నది, అది కూడా సెంట్రల్ యూనివర్సిటీ. కాశీలో 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఒకే ఊళ్ళో. ఆ సాంస్కృతిక్ కాలేజీ, సాంస్కృతిక్ యూనివర్సిటీకి వెళ్ళి నేను, బాబు నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ చదువుతున్నాను, నాకు సంస్కృతం రాదు, దయచేసి మంత్రానికి అర్థం చెప్పండి అని అడిగాను. మాకు రాదు అంటారు, వేద మంత్రాలకి మేము అర్థం చెప్పలేము. సంస్కృతి యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట ఇది. వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పకుండా, మీకు సైంటిఫిక్ రిలీజియన్ మీద ఒక అవగాహన కలగజేయటానికి ఆధారభూతమైనటువంటి సత్యాలు మీకు తెలియాలి. కొన్ని ఫండమెంటల్స్ మీకు తెలియాలి. ఆ ఫండమెంటల్స్ లో మొట్టమొదటిది నేను చెప్పింది గుర్తుంచుకోండి, మర్చిపోకండి. చివరిలో మళ్ళీ ఇవన్నీ కలుసుకొస్తాను నేను. మొట్టమొదటి నేను ఏం చెప్పానంటే, మీరు దేవాలయాలను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. విద్యాలయానికి మీ చిన్న పిల్లవాడు వెళ్ళకపోతే పోనీ లేదా ఇవాళ ఇంట్లో చదివేసుకుని అనమ్మా కొట్టి పంపిస్తాం మనం. అలాగే నా కోరిక ఏమిటి అంటే, కొంతమంది తల్లిదండ్రులైనా కొంతమంది జాగృతమైనటువంటి సోల్స్ అయినా తమ బంధువులు నియంత్రించాలని కొట్టి దేవాలయానికి పంపించండి. ప్రతిరోజు ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. తర్వాత ఇవన్నీ మీకు వివరిస్తాను నేను, ఎందుకు చేయాలో ఎలా చేయాలో. కానీ ప్రిన్సిపల్స్ అక్కడికి వెళ్ళాం నేను మీటింగ్కి. ఏం చెప్పారు అంటే, ఇది చెప్పండి, మొదట మీరందరూ చెప్పవలసిన విషయం ఏంటి అంటే, ఆయన దేవాలయాలను ఉపయోగించుకోమన్నారు. యూజ్ దెమ్. మెడికల్ కాలేజీ ఉపయోగించుకుని డాక్టర్లు అవుతూ ఉంటే ఇంజనీరింగ్ కాలేజీ ఉపయోగించుకుని ఇంజనీర్స్ అవుతూ ఉంటే కామర్స్ కాలేజీ ఉపయోగించుకుని కామర్స్లో ముందుకు వెళ్తూ ఉంటే ఎకానమిస్ట్ కెమిస్ట్ ఫిజిసిస్ట్ ఎన్ని విద్యలో, కానీ విద్యలన్నీ కూడా ఇంట్లో కూర్చుని రావు. యూ హ్యావ్ టు గో టు యువర్ కాలేజీ చేయడం. అదేవిధంగా ప్రకృతిని శాసిస్తున్నటువంటి దైవీ శక్తులను ఉపయోగించుకోవాలి అంటే మీరు దేవాలయానికి వెళ్ళాలి. ఇది మొదటి గుర్తుంచుకోండి. సైంటిఫిక్ రిలీజియన్ అప్పుడు అర్థం అవుతుంది మీకు. నా లెక్చర్ వల్ల ఏం అర్థం కాదు. రెండవది ఏం చెప్పాను నేను, మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సాయి దేవాలయాలు పెరిగిపోతున్నాయి. అక్కడక్కడ హనుమంతుడి దేవాలయాలు ఈ మధ్య నాకు కనిపిస్తున్నాయి. ప్రతి చోట రోడ్ల మీద హనుమంతు విగ్రహములు ప్రతిష్ఠించబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ది టెంపుల్? సడన్గా ఈ సాయి దేవాలయాల మీద ఇంత ఆప్యాయత ఎందుకు వచ్చింది? మానవ జాతికి ఎందుకు వచ్చింది అంటే, సాయిలో ఉన్నటువంటి దేవత్వాన్ని మీరు గమనించగలిగారు. మీ ఆచరణ, మీ జీవిత విధానము సాయి యొక్క లీలలలో మీరు చూసుకోగలుగుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆ పదాలను అర్థం చేసుకోండి. పదాలు అర్థమైపోతే భారతీయుడికి మనం ఏమీ చెప్పక్కర్లే. మీరు ఈ దృష్టికోణంతో చూడటం లేదంటే సాయి దేవాలయాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే సాయి యొక్క దేవత్వము మనకి అర్థమవుతోంది. సాయి యొక్క దేవత్వము అర్థమవుతే క్లాస్కి వెళ్తాం, అర్థం కాకపోతే క్లాస్కి వెళ్ళాం. కాలేజీలో కూడా అంతే కదా. ఓ లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుంటే చాలామంది స్టూడెంట్స్ ఆ క్లాస్కి వెళ్ళరు. దేవాలయాలు కూడా మనం ఎందుకు వెళ్ళము అంటే మనకి బోధ కదా. కానీ సాయి దేవాలయాలలో సాయి దేవత్వం మనకి ఎందుకు బోధపడుతుంది అంటే సాయి లీలలు మనకి తెలుసు. ఎవరిని అడిగినా చెప్పండి, ఈ కాలంలో సాయి లీలలు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు. సాయి ఉన్నప్పుడు జరిగినవి, ఈనాడు సాయి శరీరముగా లేకపోయినా జరుగుతున్నవి కోవకొల్లలు. సాయి లీలలు మనం చదువుతాం, దాన్ని సాయి చరిత్ర పారాయణ అంటాం, సాయి లీలామృతం అంటాం. దీన్ని బట్టి దేవాలయాలలో మనం ఏం చేయాలో అర్థమవుతుంది కదా మీకు. హనుమ దేవాలయంలో ఎవరి లీలలు చదవాలి? హనుమంతుడి లీలలు చదవాలి. రామాలయంలో రాముడు లీలలు చదవాలి, కృష్ణాలయంలో కృష్ణుడు లీలలు చదవాలి. లీల అనేటటువంటి మాటను కూడా అర్థం చేసుకున్నాక నేను ఇంకొన్ని మన సాధనాత్మకమైనటువంటి విషయాల గురించి చెప్తాను. నేను లీలలు అంటే అర్థం చేసుకోండి, లీలలు చదువుతాము. ఉదాహరణ చెప్తున్నాను, అది కృష్ణలీలకి మీరు ఉపయోగించుకోవచ్చు, కృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటనకి. రాముడి జీవితంలో జరిగిన సంఘటనకి కూడా దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. హనుమంతుడి జీవితంలో జరిగిన సంఘటనకి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే దాన్ని హనుమంతుడి లీలగా, రాముడి లీలగా, కృష్ణుడు లీలగా, లేకపోతే క్రైస్తు యొక్క లీలగా, మొహమ్మద్ యొక్క లీలగా, బుద్ధుని యొక్క లీలగా, మహావీరుడి యొక్క లీలగా కూడా గుర్తించవచ్చు. ఒక్కసారి మీకు ఆ దైవీతత్వం లోనికి ప్రవేశిస్తున్నటువంటి కరెంట్ నియమాలు అర్థమైపోతే దేవాలయాన్ని నిర్వహించుకోగలుగుతారు. సై లీలలు ఒక లీల చెప్తాను. సై దగ్గరికి శరీరంలో సాయి జీవించి ఉన్నప్పుడు ఓ ఆత్మ పేషెంట్ వెళ్ళేది, పెరుగు తినద్దు అన్నాడు. ఏది వద్దంటే అది చేస్తాను. అందుకే నాకు చాలాసార్లు ఈ లెక్చర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు నన్ను ఇలా చెప్పండి అని చెప్తాం అనిపించింది. మీరెవ్వరూ కూడా కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి లెక్చర్కి రావద్దు అని కనుక వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటే మరి ఏమయ్యేదో నాకు తెలీదు. ఏది వద్దంటాను అది చేస్తాను. పెరుగు తినద్దు అన్నాడు, పెరుగు తినాడు. సాయి వద్దన్నాడు, సాయి దగ్గరికి వచ్చి సాయి అనుగ్రహాన్ని కోరుతూ సాయి దగ్గర రోగ ముక్తుడు అవతరించుకున్నటువంటి వ్యక్తి ఏది వద్దన్నాడో అది చేస్తాడు. మనము కూడా మన దేవాలయాలలో వెళుతూ మన ఆధ్యాత్మిక వైజ్ఞానిక నియమాలు తెలుసుకుని కూడా అది ఆచరించము. కానీ సైన్యానికి చెడు ఊరుకోలేదు. ఒక పిల్లి రోజు వచ్చి వీళ్ళు సాయిబాబా ఆర్తి వెళ్తే మంచి చెప్పి సాగిస్తుంది పిల్లి, వీళ్ళ కోపం వచ్చింది. ఒకసారి ఆ భర్త ఏమన్నాడంటే ఆత్మ పేషెంట్ పిల్లి అని ఒక చిక్క తీశాడు. కానీ పిల్లిని తాగిస్తోంది, నా పేరు కలిసాను, నన్ను తెలియవటం లేదు. అయితే ఇవాళ నువ్వు ఆర్తి పెళ్ళి సాయి ఆరతికి, నేను దాన్ని పట్టుకుంటానండి. సరే భార్య ఆర్తికి వెళ్ళింది, పిల్లి దాన్ని వచ్చింది, కొట్టాడు పిల్లిని, కొట్టి దాన్ని తరిమేసి తలుపులన్నీ వేసేసి ఆర్తికి వెళ్ళాడు. ఆరతికి వెళ్ళినప్పుడు సాయి అన్న మాట ఏంటంటే, ఇక్కడ ఒకడు నా అనుగ్రహం కోరి వచ్చాడు, నేను అతన్ని పెరుగు తినవద్దు అని చెప్పాను, తింటున్నాడు, అది ఆపటానికి నేను పిల్లిగా వెళ్తున్నాను, ఇవాళ అతను నన్ను కొట్టాడు. ఇక్కడ మీరు చాలా మందికి తెలుస్తుంది ఇలాంటి సాయి లీలలు. మీరందరూ కూడా చాలామంది సాయి చరిత్ర పారాయణం చేసి ఉంటారు, కానీ ఇది లీల ఎందుకన్నామో మనకి తెలియదు. ఎందుకంటామంటే లీల లీలలో నియమాలన్నీ ఒకేలాగుంటాయి. క్రికెట్ నియమాలన్నీ ఒకేలాగుంటాయి, హాకీ నియమాలన్నీ ఒకేలాగుంటాయి. ఓ 20 సంవత్సరాల కిందట జరిగిన హాకీ మ్యాచ్ నియమాలు, ఇవాళ జరుగుతున్నటువంటి హాకీ మ్యాచ్ నియమాలు, రేపు 20-30 సంవత్సరాల తర్వాత ఫెడరేషన్తో వాళ్ళు నియమాలు మార్చకపోతే నియమాలు మారవు. దీన అక్కడ ఉద్దేశం అది ఏ సంఘటన అయితే అక్కడ తిరిగి స్థాయి ఈ భక్తుడికి జరిగిందో అది నీకు జరుగుతోంది, గమనించుకో అది ఆ వైద్యానికి కారణం. ఇట్ ఈజ్ యువర్ యాక్షన్. ఆ సంఘటన ఆ భక్తుడు ఎక్కడో తిరిగిలో చేయలేదు, మీరు కూడా ఈనాడు అదే చేస్తున్నారు. మీలాంటి అది మీ మనం అది గమనించడం కనుక మీరు సాయి దేవాలయానికి వెళ్తున్నారు కనుక సాయి దేవాలయాన్ని సంచరిస్తున్నాయి. లక్ష్మి నాకు చాలా ఆకలిస్తుంది, ఏదైనా పెట్టి పెట్టు అని నడుస్తాయి. సాయంత్రం 4:30కి ద్వారకామాయిలో కూర్చుని సాయి అడగటమే చదువు. ఎంతమంది భోజనాలు తీసుకుని వచ్చారు, ఆవిడ పాపం చేసి భోజనం తీసుకువస్తే సాయి ఏం చేశాడు? ఒక గజ్జి కుక్క చదువుతే దాన్ని చేశాడు. సాయికి భూతాలు జంతువులకి వాటికి పెట్టడం భూతడై ఎక్కువ కనుక పెడుతున్నాడు. కానీ అదేంటి సాయి ఈ కథ? మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ప్రతి దేవతకి, ప్రతి సిద్ధ పురుషుడికి, ప్రతి మహాత్ముడికి దేశ కాలాతీత మతాతీతంగా వర్తిస్తుంది. అవునా కాదా చూసుకోండి. సాయి అని నేను ఉదాహరణ ఇస్తున్నానంటే ఈ కాలంలో మీకు స్పష్టంగా అర్థం జరిగినటువంటి సంఘటన కనుక. మీరు తిన్నేది సాయి తిన్నారా? ఎక్కడ తిన్నారు కదా? కుక్క తిండి కదా? ఆ భావం మనం మర్చిపోతాం కదా. ఇన్నిసార్లు సాయి గుడికి వెళ్ళినా, ఇన్నిసార్లు ఎన్ని దేవాలయానికి వెళ్ళినా, విద్య వినయ సంపన్ని బ్రాహ్మణి బరిహస్తిని శనిచేయ సభాచేయ పండిత సమదర్శిని అన్నిటిలోనూ కూడా ఆ భగవంతుని చూసేటటువంటి విద్య దేవాలయాలను నేర్చుకుంటాం మనం. అన్ని చోట్ల దేవుడు ఎలా ఉంటాడంటే, ఈ మైక్ లో కరెంట్ ఉంది, ఆ వీడియో టేప్ లో కరెంట్ ఉంది, ఆ సెర్చ్ లైట్స్ లో కరెంట్ ఉంది, ఫ్యాన్ లో కరెంట్ ఉంది, కానీ మీరు కరెంట్ చూడగలుగుతున్నారా? నో సైంటిస్ట్ హ్యాస్ సీన్ కరెంట్. ఎలక్ట్రో కెమిస్ట్రీలో పిహెచ్డి చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఆధారితో, ఎవరు కూడా కరెంటుని చూడలేదు. కరెంట్ యొక్క ఫలితాలను చూస్తాయి. ఫ్యాన్ తిరుగుతూ తిరుగుతూ ఆగిపోతే అమ్మ మళ్ళీ కరెంటు కోత మొదలైందా అనుకుంటాం. అక్కడ కరెంటు ఉంది లేదు అన్నది ఎలా తెలుస్తుంది నీకు? భౌతిక జగత్తులో జరిగిన సంఘటన వలన. భౌతిక జగత్తులో మీకు కనిపిస్తున్నటువంటి ఫలితాల వలన. లైట్ వెలిగితే కరెంటు ఉంది, ఫ్యాన్ తిరిగితే కరెంటు ఉంది, మైక్ వినిపిస్తూ ఉంటే కరెంటు ఉంది, ప్రాణము ఉంటే భగవంతుడు ఉన్నాడు. ఆ ఫార్ములా మనం అర్థం చేసుకోవాలి. ఆ దైవీ శక్తిని ఉపయోగించుకోవాలి అంటే ముందు ఆ దైవీ శక్తి ఎక్కడుందో గుర్తించండి. మీరు అది మనం దేవాలయాల్లో నేర్చుకునేటువంటి విద్య ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనం మర్చిపోయాం. ఎందుకంటే దేవాలయాలలో వాసుదేవ సరస్వతి స మహాత్మా పుండుర్లంతా అన్ని చోట్ల కూడా ఆ సర్వవ్యాపకమైనటువంటి దైవీ శక్తే ఉంది అని తెలిసిన మహాత్ముడు చాలా కష్టంగా దొరుకుతాడు అని పాప దృష్టిదంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ అనుభూతి మీరు పొందగలిగే టైం అప్పుడు మీరు నిద్రపోతూ ఉంటారు, ఇళ్ళల్లో నిద్రపోతూ ఉంటారు. మీకు అనుభూతి కావాలి అంటే ఖచ్చితంగా సూర్యోదయానికి అరగంట ముందు అరగంట తర్వాత అంటే ఒక గంట హాఫ్ అన్ అవర్ బిఫోర్ సన్ రైజ్, హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ సన్ రైజ్, అదేవిధంగా సాయంత్రం కూడా. దీన్ని మనము సంధ్యాకాలము అంటాము. ఆ కాలంలో మీరు గుడికి వెళ్ళాలి. పరీక్ష పొద్దున్న 9 నుంచి 12 గంటలకు అని చెప్తే హాల్ టికెట్ తీసుకుని సాయంత్రం 4 గంటలకు అవ్వడం వస్తే మీకు నవ్వు వస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు ఎవడైనా వెళ్ళి కాలేజీకి నాకు చాలా బిజీగా ఉన్నాను రోజల్లా, నేను ఇప్పుడు రాత్రి వచ్చాను కాలేజీ తలుపులు తీసుకుని పాఠం చెప్పండి అంటే నవ్వుతారు. నేను కానీ మనలో ఎవరికి కూడా ఈ మాత్రము బుద్ధి కూడా లేదే అని బాధపడుతూ ఉంటాను నేను. సంధ్యాకాలంలో దేవాలయాలలో ఇచ్చేటటువంటి ఆరుకి అటెండ్ అయినటువంటి వాళ్ళకి ఆ ఫలితాలు లభిస్తాయి. సాయి దేవాలయాలలో ఆ ఫలితాలు ఎందుకు లభిస్తాయి అంటే 4 ఆరులకి మనుషులు వెళ్తారు. ఆ సింపుల్ టెక్నిక్ స్విచ్ వేస్తే కరెంట్ వస్తుంది. మీరేం కష్టపడక్కర్లే, మీకు సంస్కృతం రావక్కర్లే, మీకు మంత్రాలు రావక్కర్లే, కానీ స్విచ్ వేసే టైంకి వెళ్ళాలి. సంధ్యాకాలములు కరెక్ట్ గా సూర్యోదయం టైం మీరు చూసుకుని హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు వెళ్ళండి. కూర్చోండి దేవాలయంలో. కూడా నేను ఇంకొక గ్యారంటీ టెక్నిక్ ఇప్పుడు చెప్పబోతున్నాను దేవాలయాలలో. ఈ గ్యారంటీ నేను కాదు ఇచ్చేది, ఈ గ్యారంటీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చేది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది మనం నమ్మితే, భగవద్గీతను కనుక మీరు నమ్మితే, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ అథారిటీ ఫర్ ఎవర్. న్యూటన్ చెప్తే ఎలా నమ్ముతాము, ఐన్స్టీన్ చెప్తే ఎలా నమ్ముతాము, అలా గీతలో చెప్పింది మనం నమ్ముతాం. చాలా చిన్న శిక్షగా ఉంది అక్కడ. పెళ్లి కావటం లేదు అమ్మాయికి, చేసి చూడండి 6 నెలలు. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు, చేసి చూడండి 6 నెలలు. కోర్టులో కేసు ఉంది, అనవసరంగా ఇరుక్కుపోయాము, చేసి చూడండి 6 నెలలు. భగవద్గీతలోని శిక్ష కానీ అది ఎప్పుడు పడితే ఎప్పుడు పనిచేయదు. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో సంధ్యాకాలాలలోనే మీకు ఆ ఫలితం 20% ఇస్తుంది. మిగతా టైం అప్పుడు మీ భావ తీవ్రతను బట్టి 20% రావచ్చు, 30% రావచ్చు, బట్ నెవర్ మోర్ దాన్ 40% మిగతా కాలంలో శిక్ష. నాకు ఈ శిక్షకి కామధేనువు అని పేరు పెట్టాలని అనిపిస్తుంది. సకల కోరికలు తీర్చేటటువంటి చిట్క అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇది నేను చెప్పటం లేదు, భగవద్గీతలు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు. కానీ మనం భగవద్గీత చదువుతాం, చాలా మంది కంటతా రావచ్చు, కానీ చిట్క వాడు ఆచరించాడు. ఇంకా వాడికి భగవద్గీత అర్థమైందో ఆచరిస్తున్నాడో లేదో మీరే నిర్ణయించుకోండి. ఆచరించండి. నేను కోరుకునేది ఇది సైంటిఫిక్ రిలీజియన్ అంటే దేవాలయాలకు సేవించుకోండి, ఆ నీళ్ళని అర్థం చేసుకోండి. నీళ్ళని ఎప్పుడు అర్థం చేసుకోగలరు మీరు? సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో 2 పూట ఎవడు ఆరతికి వెళ్తాడో వాడికే అర్థం అవుతుంది. సాయి దేవాలయాలలో ఈ రష్ ఈ కోరికలు తీర్చడానికి ఏకైక కారణం ఆరతికి వెళ్ళడమే. ఆరతి అయితే చాలా మందికి అర్థం కూడా కాదనుకుంటా, మరాఠీ భాషలో ఉండే ఆరతి రిజల్ట్ వస్తుంది. నేను అందుకే ఇంతగా చెప్పాను, ఆధ్యాత్మిక దైవీ శక్తిని మీరు ఉపయోగించుకోవడానికి భాష అక్కర్లేదు. కర్మకాండ లైట్ రావడానికి మీకు ఏం భాష రావాలి? స్విచ్ వేయటం వస్తే చాలు, భాష రావాలి. ఎందుకు ఆ భ్రమలో పడతారు మీకు? మన స్తోత్రాలు రావండి, మన ప్రార్థనలు రావండి. ప్రార్థనలు అక్కర్లేదు, స్తోత్రాలు అక్కర్లేదు. సకాలంలో చేయవలసింది చేయండి, ఫలితాలు వస్తాయి. చిట్కా ఏంటి అంటే భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగం చెప్పాడు. సమస్య ఏంటో చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడు, మాకు ఈ బాధలు ఉన్నాయి, మాట్లాడు ఈ బాధలు ఉన్నాయి. ముఖం మీద నోట్తో మాట లేని నా సరి జరిగిపోతుంది. ఈ చిట్ట పండితులు ఒకటి సమంతాయ తిరోగ్రీవం ధారయం అచలం తిరహర సంప్రేక్ష నాసికాగ్రంత్వం విశిష్ట నవలోకే. ఇది చిట్ట సమంకాయ శిరోగ్రీవం. కనీసం నేను చెప్తున్నప్పుడు అయినా దీన్ని ఆచరించండి. తక్షణం సమం కాయ శిరోగ్రీవం, మీ శరీరాన్ని స్ట్రైట్ గా పెట్టుకోండి. మెడ శిరస్సు ముందెము స్ట్రైట్ గా ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం శిరః. కదలిక లేకుండా కూర్చోగలగాలి, స్థిరంగా కూర్చోగలగాలి. అంతే చిట్ట అంతేం చేయండి. మీరు దేవాలయానికి వెళ్ళి ఆ సూర్యోదయానికి ఆరాధించే ముందు ఆ ప్రశాంత వాతావరణంలో, ప్రశాంత వాతావరణం ఎక్కడ ఉంచుతాం, ఆవిడని అక్కడ ధ్యానాన్ని కూర్చుంటే గంట మీద గంటలు కొట్టేస్తూ ఉంటాడు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు, చుట్టూ తిరిగిస్తూ ఉంటాడు. స్కూల్లో మీరు అలా మాట్లాడుకుంటూ చూస్తాను, క్లాస్రూమ్లో దేవాలయం మనం చేపలు మార్కెట్గా మార్చాము. మౌనం ఏంటి దేవాలయం? విద్యాలయంలో వైద్యాలయంలో ఆఖరికి డాక్టర్ యొక్క కన్సల్టేషన్ రూమ్ బయట దేవాలయం నోయిస్. ఎంతమంది మీకు సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం శిర సంప్రేక్ష నాసికాగ్రంత్వం విశిష్ట నవలోకి కదలకుండా ఒక నిమిషం చూస్తాను. ఇంకో అద్భుతం చెప్పేదాన్ని సాయి చరిత్రలో చదివే వాళ్ళకి ఆ అద్భుతం ఇంకా అంత బాగా తెలుస్తుంది. సాయి ఆరాధిస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? సాయి విగ్రహం మీద ఉంటుంది. ఎప్పుడు భగవంతుడికి మనం ఆరాధిస్తున్నప్పుడు మన దృష్టి భగవంతుడి యొక్క విగ్రహం మీదైనా ఉంటుంది, లేకపోతే కళ్ళు ముచ్చుకుని ఆ విగ్రహాన్ని మన లోపల చూసుకోవాలి. అది చేయ మనం కళ్ళు ముచ్చుకుని దండం పెడతాం తప్ప లోపల ఏముంటుందో భగవంతుడికి తెలియదు. ఆ ఒక్క సెకండ్ ఆరాధిస్తున్నప్పుడు ఆ దైవీ విగ్రహాన్ని కనుక మీరు మీ లోపలికి తీసుకెళ్ళగలిగితే కొన్ని నేరకం జరుగుతాయి. వేణి అనేటటువంటి ఒక సైంటిస్ట్ కర్పూరం యొక్క కాంతిలో ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే మీరు భూమధ్యంలో చూస్తారో మీ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అది వాళ్ళు చెప్పలేదు మన దృష్టిలో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది మీకు, దానికి పోస్టీరియర్ యాంటీరియర్ ఉంటుంది, యాంటీరియర్ నుంచి వచ్చేటటువంటి దాంట్లో సౌండ్ ఉంటుంది, పోస్టీరియర్ దాంట్లో వచ్చేటటువంటి దాంట్లో రూపం ఉంటుంది, ఆడియో విజువల్ మంత్ర చదువుతూ ఉంటుంది, ఆడియో విజువల్గా లైట్ జరుగుతుంది. ఆ విగ్రహాన్ని మీరు చూస్తున్నాను. మాస్టర్ గ్లాండ్ అంటారు సైంటిస్ట్లు, ఎండోక్రైనాలజిస్ట్ పిట్యూటరీ గ్లాండ్ అని మాస్టర్ గ్లాండ్ అంటారు. అంటే మీ మిగతా 5 గ్లాండ్స్ని అది కంట్రోల్ చేస్తుంది. అంతేత ఆర్థిక అయినప్పుడు మళ్ళీ గుర్తుంచుకోండి, సూర్యోదయ కాలంలోనే ఇది జరుగుతుంది. మిగతా అయినప్పుడు ఆ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి. సంధ్యావేళ మాత్రమే భ్రూకుటి మధ్య ఉన్నటువంటి గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిఫర్ ఎనీ సైంటిఫిక్ బుక్ ఆన్ ఎండోక్రినాలజీ, నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది. గోధుమరి వేళలో మసక చీకట్లో ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు కనుక మీరు ఏ విగ్రహాన్ని చూస్తారో చాలా జాగ్రత్తగా ఈ సైన్స్ అర్థం చేసుకోండి. దేవాలయాలలో ఉన్నటువంటి ఆ విగ్రహాల స్వరూపం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థం అవుతుంది. విష్ణుకి శంఖం చక్రం కదా పద్మం పెట్టడం, గరుడ వాహనం పెట్టడం, వీటి వెనకాతల అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. ఇవాళ రేపటిలో నేను మీకు ఆ దిశలో ఇంటరెస్ట్ కలగజేయగలిగితే, మీరు ఇంకాస్త ఇంటరెస్ట్ చూపిస్తే రేపు సాయంత్రం మీకు ఒక చిన్న ధ్యాన ప్రయోగం కూడా నేను నేర్పించగలిగితే నేను చాలా ఆనందిస్తాను. కానీ మీకు ఇంట్రెస్ట్ మీకు రావాలి, నేను చెప్తే చాలా జాగ్రత్త ఆలోచించుకోండి. పొద్దున్న సూర్యోదయం అయినప్పుడు ఇచ్చే ఆరతిలో మీరు ఏ దివ్య రూపాన్ని చూస్తారో అది మీ పిట్యూటరీ గ్లాండ్ లో అద్భుతమైనటువంటి రసాలను స్రవింపజేస్తుంది. టామ్ మేడర్ MBBM XYZ అద్భుతమైనటువంటి న్యూరోఫిజిసిక్స్ జర్మన్ లో న్యూరోఫిజిసిక్స్ డాక్టర్ అన్న, ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్ అందరూ ఎవరు అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, హాలీవుడ్ యాక్టర్స్, ఆ లెవెల్ మనిషి ఆయన. ఆయన ఫీల్డ్లో న్యూరో ఫిజియాలజీలో ఈ నర్వస్ ట్రబుల్స్ అన్ని పెద్దవాళ్ళకే వస్తాయి, చాలా టెన్షన్స్ వాటి వల్ల. ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు, వేద మంత్రాలు అనగా మానవ శరీరము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, డైరెక్ట్ గా ఆయన చెప్పాడు వేద మంత్రాలు మానవ శరీరము రెండు ఒకటే. ఆ మాట ఆయన ప్రూఫ్ చేసినందుకు జర్మన్ యూనివర్సిటీ ఆయన్ని బంగారంతో చూసింది, బంగారంతో చూసింది. అంతేకా వేదాలలో ఉన్నటువంటి సంస్కృత మంత్రాలు మీకు తెలియాల్సిన పనులే. వేదాలలో ఉండేటటువంటి మంత్రాలు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి అని తెలిస్తే చాలు. అందుకనే దేవాలయాలలో ఆరాధిస్తున్నప్పుడు మనం పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్టము చదువుతాము. ఈ మూడే ఏ దేవాలయాన్ని మీరు చూసుకోండి, పురుష సూక్తమైనా ఉంటుంది, స్త్రీ సూక్తమైనా ఉంటుంది, మంత్రపుష్టమైనా ఉంటుంది. ఏ ఎలక్ట్రికల్ కనెక్ట్ అయినా మీరు చూసుకోండి, ఓంస్ లా ఉంటుంది, వోల్టేజీ కరెంటు రెసిస్టెన్స్. సైన్స్ లో కొంచెం బేసిక్స్ తెలుసుకున్న వాళ్ళు మీరు తెలుసుకుని ఉంటారు. మొత్తం ఈ సైన్స్ అదైనా ఇదైనా కంప్యూటర్ టెక్నాలజీ అయినా లేదు కొత్తది ఏదైనా వచ్చినా ఇవన్నీ కూడా ఒకే ఫార్ములా, ఓమ్స్ లా. అంటే ఓం కాదు, ఆ సైంటిస్ట్ పేరు ఓం అక్కడ. ఆ ఓమ్స్ లా మీద ఆధారపడి ఉంటాయి వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్టము. ఆ ఆరంభిస్తున్నప్పుడు ఆ పురుషసూక్త శ్రీసూక్త మంత్రాలతో ఆ కర్పూరపు వెలుగులో మీరు ఆ దివ్య విగ్రహాన్ని చూసినప్పుడు అది మీ పిచ్చేటరీ గ్లాండ్ని ఒక విశేషమైనటువంటి రసాలను నిరస్కరింపజేస్తుంది. దుర్గాదేవి విగ్రహం మీకు ధైర్యాన్ని ఇస్తుంది, లక్ష్మీదేవి విగ్రహం మీకు సంపన్నతను ఇస్తుంది, సరస్వతి దేవి విగ్రహం మీకు విద్యను ఇస్తుంది, ఆ రసాన్ని స్రవింపజేస్తుంది. ఆకారం రసాన్ని ఎలా స్రవింపజేస్తుంది మాట్లాడు, ఏమి చెప్పమంటారు మీకు ఒక క్లాస్ లో ఇలాగ పావులో ఎక్స్పెరిమెంట్ అని రష్యాలో లాస్ట్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. పావులో ఎక్స్పెరిమెంట్, పావులో అనేది సైంటిస్ట్ పేరు. ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన ఏం చేశాడంటే ఓ కుక్కని ప్రయోగానికి తీసుకున్నాడు. కుక్కకి భోజనం పెడుతున్నప్పుడల్లా ఆయన గంట వాయించేవాడు. కొన్నాళ్ళు అలా జరిగింది, అంటే కుక్కకి ఏమవసరమైంది, గంట వాయిస్తే భోజనం వస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఆయన భోజనం ఇవ్వకుండా గంట వాయించాడు, కుక్క నోడు లాలాజనం ఊరకుండా జరిగింది. పావులో ఎక్స్పెరిమెంట్ అవుతే మీరు ఎంతో గొప్పగా పొగుడుకుంటూ చదువుతారు, మన దృష్టిలో గంటలు పేరి నాదాలు పెట్టి ఆరతలు ఇచ్చి ఒక రూపాన్ని మీ ముందు పెట్టి బాబుకి రూపాన్ని నువ్వు చూస్తే నీకు ధైర్యం ఉంటుంది, ఈ రూపాన్ని నువ్వు చూస్తే నీకు ధనం వస్తుంది, ఈ రూపాన్ని నువ్వు చేస్తే నీకు సేవాభావం వస్తుంది అని చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంది. నేనేం చెప్పేది, బట్ యూజ్లీ ఉపయోగించండి అదా, నా బాధ అది. నేను ఎంత చెప్పినా మీరు సూర్యోదయం అయినప్పుడు ఆర్త అక్కడ ఇచ్చుకోకపోతే నేనేం చేస్తాను? అర్థం చేసుకోండి ఆ భావం. ఇంతకీ ఇదంతా ఏం చెప్పుకొస్తున్నానో మీకు గుర్తుందా? మర్చిపోయారేమో మీరు. క్షమంకాయ శిరోగ్రీవం ధారయ నకలం స్థిర సంప్రేక్ష్య నాకు కాగ్రంతం విశిష్ట. ఈ స్థితిలో పద్మాసనంలో కూర్చుంటే మీకు చాలా లాభం వస్తాయి. చాలా మందికి ఈనాడు ఆసనాన్ని, మీరు కోపం తెచ్చుకోకండి, నేను వాడిన మాట విని ప్రాక్టిక్షన్ అనే ఆసనాలు జరుగుతుంది. ఆసనాన్ని దురుపయోగం చేసుకుంటుంది. ఆరోగ్యము పిచ్చోటి గ్లాండ్ నుంచి ఒక కరెక్ట్ హార్మోన్స్ కలిస్తే మీకు ఆరోగ్యం ఉంటుంది. మీకు అది అర్థమవుతుంది మన ఋషుల యొక్క గొప్పతనం. మీరు ఈ ఆసనాలు అవి అంటే వేయకుండా వేయొద్దని చెప్పటం లేదు. ఇప్పుడు పద్మాసనం వేయడం చెప్పబోతున్నాను నేను, కానీ ఆసనాల యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి. మీరు ఆసనము అంటే విశేష మానసిక స్థితి అని అర్థం. దానికి ఎందుకు ఆదర్శం ఇస్తుందో దాని మీద గురించి అది చెప్పిన సీక్వెన్స్ మాత్రం దయచేసి మర్చిపోకండి. దేవాలయాలను ఉపయోగించుకోండి, దేవాలయాలను సంధ్యా సమయంలో ఉపయోగించుకోండి. దేవాలయాలలో ఆరోపిస్తున్నప్పుడు ఆ భగవత్ స్వరూపాన్ని మీ దృష్టి నుంచి చూడటానికి ట్రై చేయండి. ఇంకే నేను ఇంతవరకు చెప్పండి. ప్లస్ ఆ భగవంతుడి యొక్క లీలలో మీరు ఏ దేవతని పూజ చేస్తున్నా, అల్లా కావచ్చు, బుద్ధుడు కావచ్చు, మహావీరుడు కావచ్చు, హిందూ దేవి దేవతలనే లేదు అక్కడ. ఆ మహాత్ముడు సిద్ధ పురుషుల జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మీ జీవితానికి వదిలించుకోవాలి. అది లీలగా చదవకండి, లీలంటే మీకు చెప్పనిపించట్లే. వాళ్ళు సాయి ఆ భక్తుడు ఎలా ఆడుతున్నారు, కృష్ణుడు కుచేలుడు ఎలా ఆడుతున్నారు, విష్ణువు గజేంద్రుడు ఎలా ఆడుతున్నారు, లీల మీరు ఆడుకోండి భగవంతుడితో. అది అక్కడ చెప్పేది, యూ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ గేమ్ నౌ. అది అర్థం చేసుకోండి. అదే నేను చెప్తున్నా సైన్స్. ఇప్పుడు క్షమంకాయ శిరోగ్రీవంలో ఆసనాల గురించి చెప్తున్నది, కనుక జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆసనము అనేది ఒక మానసిక స్థితి. కలెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు, కలెక్టర్ ఆసనం. ఆ కుర్చీలో కూర్చున్న వాడికి ఎవరికైనా సరే ఆ పవర్ వచ్చేస్తుంది, ఎవడైనా కావచ్చు. వాళ్ళకి ప్రిన్సిపాల్ కుర్చీ, ప్రిన్సిపాల్ ఆసనంలో కూర్చున్న వాడికి ప్రిన్సిపాల్ పవర్స్ వచ్చేస్తాయి. చీఫ్ మినిస్టర్ ఆసనంలో కూర్చున్న వాడికి చీఫ్ మినిస్టర్స్ పవర్. మీరు ఏ ఆసనంలో కూర్చుంటారో ఆ పవర్ మీకు అప్పుడే వచ్చేస్తుంది అన్నది ఎందుకు మర్చిపోతున్నారో నాకు తెలీదు. చెప్పిన ఉదాహరణలు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఏమైందంటే మా కాలేజీలో టమాటా సంఘటన, లెక్చరర్ అపాయింట్మెంట్ కోసం కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నేను కూడా అక్కడికి వచ్చాను. సండే నాడు ఇంటర్వ్యూస్ పెట్టాను. బయోకెమిస్ట్రీ హెడ్గా నేను కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి మనుషుల్ని, వచ్చిన స్టూడెంట్స్ని. ప్రిన్సిపాల్ వచ్చారు, సెక్రటరీ అండ్ కరెస్పాండింగ్ వచ్చారు, నేను అందరూ వచ్చాడు, కానీ వాచ్మెన్ రాలేదు, తాళాలు లేవు. వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేస్తే ఎంతసేపు వెయిట్ చేస్తే అక్కడ స్క్రూస్ పడి ఉన్నాయి, కూర్చుని ఉన్నాం అందరం గేట్ బయట. వాచ్మెన్ వాళ్ళు కూర్చునే స్కూల్లో నేను సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ కూర్చుని ఉన్నాం. మిల్లిమిల్లిగా ఇంటర్వ్యూ క్యాండిడేట్ చూస్తున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు ఏమనుకుని ఉంటారో చెప్పండి. మీరు వాటి ఎందుకు వాటి ఆసనంలో కూర్చున్నాను ఆసనాలు అర్థం అది మీరు ఏ ఆసనం వేస్తారో ఆ క్షణంలో మీరు అదే అయిపోతారు. ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, అది మీరే అంతేత సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం శిఖర అని మీరు కదలకుండా కూర్చున్నప్పుడు, అంటే నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను కానీ పద్మాసనంలో కూర్చోవాలి. నేను కూర్చుంటే మీరు ఏమవుతారు? పద్మం అవుతారు. పద్మాసనంలో కూర్చున్నాను కనుక పద్మం అవుతారు. గరుడాసనంలో కూర్చుంటే గరుడు అవుతారు. వీరాసనంలో కూర్చుంటే వీరత్వం అవుతుంది. అప్పుడే ఎప్పుడో అనుకోకండి, అందరం తింటే కడుపు అప్పుడే మిగుతుంది మీకు. కానీ ఆసనాలు మనస్సుని మారుస్తాయి కనుక మనస్సుని చూసేటటువంటి విద్య మనం నేర్చుకోవటం లేదు. మన విద్య పట్టుకొచ్చే విద్యే. నాకు ఏమీ మొహమాటం లేదు. ఆయన రిటైర్డ్ రీడర్ ఇన్ బయట నుంచి ఎంతమందికో నేను బయట నుంచి చెప్పుకుంటాను, ఎంతో మందికో తెలుసుకుని చెప్పాను నేను. కానీ పట్టుకొచ్చటమే. న్యూటన్ అలా అన్నాడు, ఫలానా సైంటిస్ట్ ఇలా అన్నాడు, ఫలానా వాళ్ళు అలా అన్నాడు, అంతా సరే బాబు ఇంతకు నువ్వే అనుకున్నావు. ఆలోచించండి, మన విద్యార్థి కాదు ఇంటెలెక్చువల్స్ అని మీరు పేరు పెట్టుకుంటున్నారు. కానీ మీరు నేర్చుకుంటున్న ఏంటి అంటే ఇంకోటి ఏదో చెప్పింది బట్టి పెడుతున్నారు, అది అక్కడ చెప్తున్నారు. మనసుకు సంబంధించింది అది. ఆసనాలు చిత్తమును కంట్రోల్ చేస్తాయి. యోగా చిత్త వృత్తి నిరోధన. మైండ్ కంట్రోల్ కాదు యోగము అంటే, రాంగ్ ట్రాన్స్లేషన్. అది మనోనిగ్రహం కాదు. అసలు మనస్సు అర్జునుడి కంట్రోల్ చేయలేకపోయాడు. ఏడుస్తాడు శిక్షుడు మనకు. ఊర్వశిని తల్లిగా చూడగలిగినటువంటి వాడు, ఇంద్రుని అర్ధ సింహాసనం సంపాదించినటువంటి వాడు, శివుడితో దెబ్బలాడి పాతి పటాస్త్రాన్ని సంపాదించినటువంటి వాడు, చెంచలన్నీ మరక కృష్ణ. కృష్ణ మనస్సు చాలా చెంచలం, నాయన నూరు ముప్పది చెంచలమే అన్నాడు. మనస్సు కాదమ్మా దేవాలయంలో మనం నేర్చుకునేది. మనస్సుకి సంబంధించిన విద్య మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ప్రపంచం ఇస్తోంది. బుద్ధి చిత్తము అహంకారాలని కంట్రోల్ చేసేటటువంటి విద్య మన దేవాలయాలలో. కొంచెం ఒక ఆరు నెలలు నేను చెప్పింది మీరు ఆచరించి చూడండి. విని మానకండి. ముస్లింలు అయితే మస్జిద్కి వెళ్ళండి, క్రిస్టియన్స్ అయితే ప్రత్యేకండి. కళ్ళు మూసుకున్న క్లాసులు చూడండి. కళ్ళు మూసుకున్న చంద్రవంతం చూడండి. ఆ నిరాకార స్వరూపాన్ని చూసుకోండి. మస్జిద్లో అన్ని రియాక్షన్ కరెక్ట్ గా వస్తాయి మీకు. మ్యాజిక్ ఎక్కడ ఉంది అంటే టైంలోనూ ఆత్మలలోనూ ఉంది. రియల్ మ్యాజిక్ సైన్స్ ఎక్కడుంది అంటే, నువ్వు ఏ దేవతా రూపాన్ని ప్రార్థన చేస్తున్నావు కాదు, ఆ టైంని సంధ్యా సమయంలో నువ్వు ఏ ఆసనంలో కూర్చుని ఉన్నావో ఆ ఫలితం నీకు వచ్చి తీరుతుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. అది ఛాలెంజ్. సైన్స్ అంటే అది. కానీ చేస్తే కదా పద్మాసనంలో కూర్చుంటే ఏమవుతుంది అంటే, దురదను పద్మం వేస్తుంది, సూర్యుడి వేపు ఆకర్షితం అవుతుంది. పద్మం యొక్క లక్షణం అది. మీకందరికీ తెలుసు పద్మం యొక్క లక్షణం ఏంటంటే, దురదలోకి తెలుస్తుంది, దురదలోనే ఉంటుంది. కానీ అది దేని మీద ఆకర్షితం అవుతుంది అంటే సూర్యుడితో ఆకర్షితం అవుతుంది. అంతే లేదు, ఎప్పుడైతే పద్మాసనంలో కూర్చుంటారో ఆటోమేటిక్ గా మీ మనసు భగవంతుడి వైపు వెళ్ళిపోతుంది. మీరు ప్లేస్ చూసుకోండి. మీరేం ప్రయత్నించకండి. మీకు అర్థం అవుతుందా మ్యాజిక్ ఏంటో ఆసనాలలో. యూ నీట్ అట్ ట్రై. నేను ధ్యానం చేస్తున్నానండి, 20 ఏళ్ళ బట్టి చేస్తున్నానండి, 40 ఏళ్ళ బట్టి చేస్తున్నా ఏమవు. కానీ దేవాలయంలో సంధ్యా సమయాలలో పద్మాసనంలో మీరు కూర్చుని చూడండి ఏమవుతుందో. అందుకే మంత్రశాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే మంత్రం స్థుతి పొందాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవాలయం. కానీ ఇప్పుడు దేవాలయాలు కాదు, ఇప్పుడు దేవాలయంలో కూర్చోమనే వాడు కలగలగలు కనబడతాడు. ఒక టైం ఉండదు, ఒక కాల ఉండదు. మరి మీలో మీ ఏరియాలో మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాలలో ఎటువంటి ఏ దేవాలయంలో కూర్చుందా వస్తుంది? అది ఏ దేవాలయంలో కూర్చుందా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బిఎస్సీ చదివినా, నాగార్జున యూనివర్సిటీలో బిఎస్సీ చదివినా, ఒక పల్లెటూరులో ఉన్నటువంటి కాలేజీలో బిఎస్సీ చదివినా ఇవాళ గ్రాడ్యుయేట్ అండ్ ఈక్వల్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్. అంతే తప్ప నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను కనుక చాలా గొప్ప అని లేదు. ఏ దేవాలయంలో నన్ను అడగాల్సిన పనులే లేదు. ఇది దేవాలయం అయి ఉండాలి. అక్కడ మీరు సూర్యోదయం టైంకి వెళ్తే ఆరతి ఇష్టం ఉండి ఉండాలి. అదొక కండిషన్ ఉంది. అప్పుడు పూజారి గారు ఎక్కడికి వెళ్ళిపోతే మీరు నేను ఏం చేయలేం, మనమే ఆర్తి చేసుకుంటాం. పద్మాసనంలో కూర్చుని, పద్మాసనం అంటే అర్థమైంది కదా, బురదలో ఉంటూ నీళ్ళలో ఉంటూ అంటే కోరికల నీళ్ళలో ఉంటూ మెటీరియల్ అనేటువంటి బురదలో కూరికిపోయినా నువ్వు ఎప్పుడైతే పద్మాసనంలో కూర్చుని చేతులు కలిపేసుకుంటావో ఆటోమేటిక్గా నీ ఇంటి అక్కడికి వెళ్ళిపోతుంది. ఓ 20 నిమిషాలు ముందు సూర్యోదయానికి 20 నిమిషాలు ముందు అక్కడ అలా కూర్చోండి, ముందుగా కళ్ళు తెరవండి. ఆరుకి ఇష్టం ఉంటే సరే సరే, లేకపోతే దీపం ఎదుగుతూనే ఉంటుంది ఎప్పుడు దేవుని దగ్గర. ఆ దీపం జ్యోతిలో ఆ దేవుణ్ణి చూడండి, కళ్ళు ముంచుకోండి. ఆ దేవుడి ఇక్కడ ఆ పిక్చర్ ఇట్లాంటి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది, ఆ రియాక్షన్ ఖచ్చితంగా తెలుస్తుంది. అది అసంభవం ఏం కాదు. మీరు చేసేది మీరు ఇవాళ రాత్రి టైం రేపు పొద్దున్న ఎవరైనా వెళ్ళి రేపు సాయంత్రం మీ ఎక్స్పీరియన్సెస్ నాకు ఇక్కడ చెప్తే నిజంగా అనిపిస్తాను. నేను చెప్పిన దానికి కొంతమంది అయినా సమ్మతించారు ఆసన. కానీ సాయిని గురించి చెప్తే చెప్పాను నేను. సాయి పద్మాసనంలో కూర్చోడు, సాయి ఇలా కూర్చుంటాడు. చూశారా మీరు? ఇది అర్ధ పద్మాసనం. ఇంకైతే సాయికి తెలుసు మనం పద్మాసనం వెళ్ళాము. సాయికి తెలుసు పద్మాసనం ఏమంటారు అని విని రాదు. అంటే ఏం చేశాడు? కుర్చీలో కూర్చొని ఆయన విడంకాలు కింద పెట్టి ఈ వేది ఈ పక్కన ఇది రెండు పక్కన ఉంటాయి. చూస్తే ఎక్కడో లోపల చూసుకున్నటువంటి మీరు సాయి ఫోటోని జాగ్రత్తగా గమనించండి. ఆయన మీరే చూస్తూ ఉన్నాడు. మీరు గమనించండి ఒకసారి సాయి ఫోటో ఆయన దృష్టి తన గురువు మీద ఉంటుంది. ఆధ్యాత్మికరాన్ని గురుకుంటానని కూడా అంటారు. ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మికరాన్ని గురుస్థానం అని కూడా అన్నాడు. నేను 12 ఏళ్ల పాటు సాధన చేశాను అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన సాధనే ఆయన గురువును చూస్తూ కూర్చుంటే 12 ఏళ్ల పాటు గురువును కదలనివ్వకుండా పాపం ఆ గురువు ఎంత అవస్థ పెడుతూ ఉండేవాడు. భౌతికమైనటువంటి గురువుని కాదు, ఆ గురుస్థాను స్థానం ఇక్కడ పెట్టుకుని మనం ఎలాగైతే సాయిని ఇక్కడ పెట్టుకుంటాము, హనుమంతుని ఇక్కడ పెట్టుకుంటాము, క్రైస్తుని ఇక్కడ పెట్టుకుంటాము, బుద్ధుని ఇక్కడ పెట్టుకుని ఇష్టం ఎవరిని పెట్టు. మీరు ఎవరిని పెట్టుకున్నా దానికి తగ్గించాలి. అంటే బుద్ధుని పెట్టుకుంటే ఇంటెలిజెన్స్ విద్యము శాంతి వస్తుంది. విష్ణువుని పెట్టుకున్నా అదే వస్తుంది, శాంతాకారం, దృఢశైనం, పద్మనాభం, సురేశం, శాంతి, పీస్. వీటి మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆనందం కలుగుతుంది, అనుమానాన్ని ఉంటుంది. దాన్ని చూస్తుంటే నేను 10 నిమిషాలు చూడండి మీ జీవితాల్లో ఏమవుతుందో. అది సైన్స్ అంటే ఇది సరి కాదు. దీని తర్వాత ఇంకొక స్టెప్ చెప్పాడు, సమంగాయు శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర మంచిది సంప్రేక్ష నాట్యకాగ్రంత్వం దిశ నవలోకేణి. రూపాన్ని పెట్టుకున్న తర్వాత
ఇంకా కళ్ళు తెరవచ్చు,
విశిష్ట నమదవుతాయి,
కళ్ళు తెరవచ్చు.
సంప్రేక్ష నాస్తి కాగ్రం స్వం,
మీ ముక్కును చూసుకో,
ముక్కును చూసుకుంటే ముక్కులో ఏంటి,
విశ్వాస నిశ్వాసాలు ఆడుతూ ఉంటాయి,
శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది,
శ్వాస బయటకు వస్తూ ఉంటుంది.
దాన్ని గమనించుకో,
మీరు చేయవలసిన పని అంటే
మీ శ్వాసను గమనించుకోండి.
ఏం చేయొచ్చు,
సైన్స్ ఈజ్ అబ్జర్వేషన్,
మొత్తం వైజ్ఞానిక
ఈనాడు మనం చూస్తున్నటువంటి
ఈ వైజ్ఞానిక అభివృద్ధి అంతా కూడా
నేర్చుకుంది కదా.
కేవలం అబ్జర్వేషన్ మీద ఆధారపడింది,
ఆల్ సైన్స్ డెవలప్డ్ బై అబ్జర్వేషన్.
కృష్ణుడు కూడా
అబ్జర్వ్ సంప్రేక్ష,
బాగుగా చూడము,
చూస్తూ కాదు
బాగుగా చూడము.
సంప్రేక్ష నాస్తికాగ్రంథం
విశిష్ట
అవలోకే,
ఇంకెక్కడా మీ మనసు వెళ్ళని వరకు
చెప్పిన స్టేట్మెంట్స్ అర్థమే కదా.
మన దేవాలయాలు ఎలా
ఫండమెంటల్స్
మాత్రమే నేను ఇవాళ చెప్పగలుగుతాను నేను మీకు,
కానీ ఫండమెంటల్స్ మీరు ఆలోచన
చేసుకున్నా,
నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను. నేను
ఎం తప్ప
చాపరం లాభం
మన్నతే
నాటకం
కదా.
ఈ శ్లోకం
తర్వాత
ఇందాక
క్షమం కాయ
శిరో గ్రీవం
ధారయం నగరం
స్థిర
సంప్రేక్ష
నాస్తికాగ్రంథం
విశిష్ట
మనలో ప్రియన్
అనే శ్లోకం
తర్వాత
కృష్ణుడు దీని
ఫలితాలు
చెప్తున్నాడు.
లక్షిస్తే
నువ్వు
పద్మాసనంలో
కూర్చుని
మెడ
శిరస్సు
వెన్నుకు
సమికారుగా
ఉంచుకుని
కళ్ళు
మూసుకుని
ఎదురుకుండా
ఆ
భగవంతుడి
విగ్రహాన్ని
కళ్ళు తెలిసి
చూసి
జ్యోతి వెలుగుతూ
ఉంటుంది విగ్రహం
ఉంటుంది.
ఆ విగ్రహాన్ని
విజ్ఞటరీ
బాడీ ఆధ్యాత్మికంలో
దించుకుని
ఏం చేయాలి,
సంప్రేక్ష
అబ్జర్వ్
వెరీ
కేర్ఫుల్లీ,
ప్రేక్ష
అంటే
చూడాలి,
సంప్రేక్ష
చాలా బాగా
అబ్జర్వ్
వెరీ కేర్ఫుల్,
ఎక్కడ
ఇక్కడ కాదు,
మీ
శ్వాసలో ఏం
మార్పు వస్తుందో
చూసుకో
ఎందు కాదు.
ఇది
దేవాలయాల్లో
చేయాల్సినటువంటి
ఫండమెంటల్
సాధన.
కానీ
ఫండమెంటల్
సాధన చేస్తే
ఏమవుతుంది,
ఎం లబ్ధ్వా
చాపరం
లాభం
మన్యతే
నాదికం
కథ.
అర్జున
ఇది
మాత్రం నువ్వు
చేసుకోగలిగితే
ఎం లబ్ధ్వా
చాపరం
లాభం,
ఇంత
గొప్ప లాభం
నేను ఎప్పుడు
పొందలేదే అని
నువ్వు నాతో అంటావు
అన్నాడు కృష్ణుడు
అర్జునుడితో.
అర్జునుడికే
అర్జునుడు
ఎలాంటి వాడు నేను
చెప్పాను కదా,
శివుడికి
యుద్ధం చేసి
పసుపు కష్టాలను
సంపాదించిన
సాధకుడు,
అర్ధ
ఇంద్రసింహాసనం
పొందిన
సాధకుడు,
అంత
గొప్ప వ్యక్తికి
ఈ సాధన
చేస్తే ఏమనిపిస్తుంది
అంటే
ఇంత లాభాలు
నేను ఇప్పుడు
పొందలేదే.
ఎం లబ్ధ్వా
చాపరం
లాభం మన్యతే
నాదిగా,
మరి మీ అమ్మాయికి
పెళ్లి కాకపోతే,
మీకు
ఆర్థికంగా
వనరులు
సమకూర్చుకుంటే,
అందరినీ
చూసిన వ్యక్తి
కష్టపడి
నా కర్మ
అనుకోకపోతే
ఇది నువ్వు
చేయలేకపోతున్నావే,
నాకేమనిపిస్తుందంటే
అదే మన
కర్మ అనిపిస్తుంది.
అసలేం
కర్మ ఇది,
తెలిసి
కూడా మనం
ఆచరించలేకపోతుంది.
ఏంటి కష్టం
ఎందుకో చెప్పండి,
పొద్దున్న
కళ్ళేస్తామా అంటారు,
చాలా
కష్టం పొద్దున్న
5:30 లేవాలి,
మీకేం తెలుసు
హౌ బిజీ అయ్యాను.
మా
తమ్ముడు
ఎంఎస్సీ
చదువుతున్న రోజులు
ఆస్ట్రేలియా
టెస్ట్ మ్యాచ్
జరిగింది,
వన్డే మ్యాచ్
జరుగుతుంది.
మా తమ్ముడి
యొక్క గొప్ప లక్షణం
ఏంటంటే వాడు ఎప్పుడూ
8 గంటల కంటే
ముందు లేవాలి.
ఆస్ట్రేలియా
ఇండియా
టెస్ట్ మ్యాచ్
జరుగుతుంది.
ఆ రోజు
నా దగ్గరికి వచ్చాన్న
ఒక్క మాట,
రేపు నువ్వు
కూడా నేను
టెస్ట్ మ్యాచ్
క్రికెట్ మ్యాచ్
చూడాలన్నాడు.
నాకు క్రికెట్ మ్యాచ్
అంత ఇంట్రెస్ట్
లేదు,
కానీ వాడి
నుంచి
నేను కూడా
నేను చూస్తే
మా నాన్నగారు
ఏమనుకోవాలి
అంతేట
నా దగ్గరికి
వచ్చి
అన్నా తెలుసు
సరి
లేస్తాను
అన్నాను.
ఇండియా
క్రికెట్ మ్యాచ్
కదా ఆస్ట్రేలియా,
అట్లా పొద్దున్న 2:30
ఎప్పుడో అది టెలికాస్ట్ అవుతుంది, డైరెక్ట్ టెలికాస్ట్. 3 గంటలకు నన్ను ఇక్కడ వెళ్ళాడు. అక్కడ తను స్నానం చేసేసాడు, డ్రెస్ వేసేసుకున్నాడు, చేతిలో టీకప్ టీ కూడా కలిగించాడు. నాకు అన్నా మనకి టీ కావాలి కదా నిద్ర లేవగానే అని. రోజు 8 గంటలకు కూడా నిద్ర లేవలేని వాడు 2.5 గంటలకు నన్ను నిద్ర లేచి టీ ఇవ్వగలిగాడు అంటే ఎందుకు ఇవ్వగలిగాడు అర్థమైందా? ఎందుకు ఇవ్వగలిగాడు? క్రికెట్ మ్యాచ్ చూడాలనుంది. మీకు కష్టాలున్నా మీరు ఇలా చేయలేకపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు కష్టాలు పోవాలని లేదు, అది అర్థం చేసుకోండి. ముందు యూ డోంట్ వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ ఇంత చేయగలరు, ఇంత చేయగలరు. అందుకే ఆలోచనకి సంకల్పానికి మధ్య తేడా తెలియాలి. అందుకే పూజలు చేస్తున్నప్పుడు మనం సంకల్పం చేస్తాం. సంకల్పం అంటే అది జరిగేంత వరకు గంటపడతారు. ఆలోచన జరుగుతూ జరుగుతుంది, జరగకపోతే జరగదు. కొంతమంది నా స్నేహితులు నాకు అప్పుడప్పుడు నేనేదో వాళ్ళని రమ్మంటాను, ఏదో మీటింగ్నో ఫంక్షన్స్ ఉన్నాయనో ఏదో ఉన్నాయో నిజండి అని 99% వస్తా ఉంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు హౌ ఎనీబడీ కెన్ కమ్ 99%. అయితే యూ విల్ కమ్ 100%. ఇంకంటే 99.9% అన్నాడు అంటే అర్థం అంటే రాదు అని అర్థం. అలాగే మీరు ఇవాళ ఆలోచనలు పెట్టుకోవచ్చు, నేను చేస్తానని ఆయన మీకు చెప్పాడు, ఆయన చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, మహాత్ముల వాక్కు ఉంది, గీతలోని సందేశం ఉంది, పుట్టింది ఏదో చదువుగా ఉండటం అనిపిస్తే నిజంగా మీకు కష్టాలు పోవాలి అని ఉంటే రేపు సాయంత్రం వచ్చే వాళ్ళందరూ కూడా మేము చేసి వచ్చామని చెప్తే నేను చాలా ఆనందిస్తాను. నా కోసం అంత లేదు. భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క వైజ్ఞానిక ముందు మనకు తెలిస్తే దాని తర్వాత ఆధ్యాత్మిక వైజ్ఞానిక నేను చెప్పగలుగుతానే ముందు విద్యాలయాలు ఉన్నాయని తెలిస్తే నేను చదివే చదువు చదువుకోవచ్చు. విద్యాలయాలే తెలియకుంటే చదివేం చదువుకుంటాం. అలాగే దేవాలయాల యొక్క వైజ్ఞానికత తెలియకపోతే ఆధ్యాత్మిక వైజ్ఞానికత తెలియదు. కనుక ముందు ఇది చెప్తున్నాను, సంకల్పము ఆలోచనలో మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇది జరిగితే తప్ప నేను నిద్రపోను సంకల్పం, జరిగితే జరుగుతుంది, లేకపోతే చూద్దాం. లెట్ అస్ ట్రై. ఆలోచన ఆలోచన శక్తివంతం కావు, సంకల్పం శక్తివంతము. ఈ సంకల్పం చేసుకోండి. మీరు దేవాలయాలలో దేవాలయానికి వెళ్ళారు, సంధ్యా సమయంలో వెళ్ళారు, పొద్దున కానీ సాయంత్రం కానీ 20 నిమిషాల ముందు పద్మాసనంలో కూర్చున్నారు, స్ట్రెయిట్గా కూర్చున్నారు, శ్వాసని గమనించారు, ఆరతి యొక్క జ్యోతిలో లేకపోతే దీపం యొక్క జ్యోతిలో ఆ దైవీ స్వరూపాన్ని ఎదురు మీ నిత్యోతిని ఆధ్యాత్మికంగా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత జరగవలసినటువంటి ప్రక్రియ మీరు ఇంట్లో చేసుకోవాలి. సంధ్యా సమయాలలో దేవాలయాలు, మిగతా టైము ఇళ్లలో. ఇళ్లలో అంటే ఆఫీసులు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే స్కూల్కి వెళ్ళి లేకపోతే కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు, సబ్జెక్ట్ వింటాడు, ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేస్తాడు, అవగాహన చేసుకుంటాడు, ఇంకా ఎక్స్పర్టైజ్ సంపాదించుకుంటాడు. ఆ ఎక్స్పర్టైజ్ ఎలా చేయాలి అనే దానికి భగవద్గీతలోనే ఇంకొక చిట్కా చెప్పాడు, యోగక్షేమం వహామ్యం అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం విద్యాభిష్టానాం యోగక్షేమం వహామి. ఎవడైతే నిరంతరము తన దృష్టి పిట్యూటరీ గ్లాండ్ మీద ఉంటుందో, గురువు అంటే పిట్యూటరీ గ్లాండ్ అని అర్థం చేసుకోండి. మన దృష్టి అసలు ఏ గ్లాండ్ మీద ఉండదు, పిట్యూటరీ గ్లాండ్ మీద అసలు ఉండదు. అందరినీ ఆశంటే ఎంతో మా బయటకు వచ్చేసాక, దేవాలయం నుంచి వచ్చేసాక నీ దృష్టి మళ్ళా చింతకి దిగజారనుకో. లిఖిద్ది డే నేను అర్జున చక్ర అదే స్థాయి చెప్పింది, 12 ఏళ్ళు ఏకాగ్రతతో నిరంతరము నన్ను నా గురువుని చూస్తూనే ఉన్నాను అని. గురువు అంటే ఆజ్ఞాచక్రంలో మీరు స్థాపించుకున్నటువంటి ఆ దేవతా విగ్రహం, దాన్ని ఇంటికి వచ్చిన పడుకున్న పానీయంబులు త్రాగుతున్న గుడుకుతున్ భాషించుతున్ హాస లీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్ సంపత శ్రీ నారాయణ పాద పద్మయుగే పోస్టీరియర్ యాంటీరియర్ పిచ్యుటరీ గ్లాండ్ పాద పద్మయుగే చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్నేతది విశ్వము. ఆస్తి బయటకు వచ్చాక దేవాలయం యొక్క అడుగు మీద కూర్చోమంటాం మనం. కూర్చుంటారు కూర్చుంటాం అంటే నీకు కొబ్బరికాయలు పెట్టుకుంటాం. తప్పేం లేదు, కొబ్బరికాయలు కొట్టుకుంటుంటే ఆ ఎనర్జీ అయినా వస్తుంది, తప్పంటాం లేదు నేను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఆ రూపాన్ని పెట్టుకున్నారు, శ్వాస లోపలికి వెళ్తుంది. క్రమక్రమంగా కొన్నాళ్ళు మీరు చేసిన తర్వాత మీతో విచిత్రమైనటువంటి అనుభూతి వస్తుంది. మీరు గమనిస్తే నన్ను చేయించి నా క్లాసెస్లో ఈ అనుభూతి ఎవరికి 7 రోజులు దాటలేదు, 7 రోజుల లోపల వచ్చేసింది. అందుకే భాగవతంలో సప్తాహం అంటారేమో, సాయి చరిత్రను కూడా సప్తాహ పారాయణ చేయమంటారేమో. 7 రోజులు చాలు ఈ అనుభూతికి. ఏంటి ఆ అనుభూతి అంటే, ఎప్పుడైతే ఆ దేవతా విగ్రహాన్ని ఆ సాయి రూపాన్ని ఆ క్రైస్త స్వరూపాన్ని మీకు ఇచ్చిన దైవాన్ని ఎప్పుడైతే మీరు ఇక్కడ పెట్టుకుని శ్వాస గమనిస్తారో, మీకు విచిత్రమైనటువంటి అనుభూతి వస్తుంది. అప్పుడు శ్వాస ఎలా వస్తుందో అలాంటిది శ్వాస మీరు తీర్చుకుంటే ఆ రూపం వస్తుంది. వైశ్యవేత్త రూపాన్ని బట్టి శ్వాస, శ్వాసని బట్టి రూపం. ఒకళ్ళు నన్ను నేను మాట్లాడు నేను చెప్పిందంతా బాగా ఉంటుంది, ఇది మాత్రం నమ్మటానికి సైంటిఫిక్గా లేదు. శ్వాసను బట్టి రూపం ఏంటి, రూపం బట్టి శ్వాసం ఏంటి. టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు మీకు చూసేవాళ్ళు టీవీ సీరియల్ చూడకుండా చూసేవారిని గమనిస్తే తేడా కలుగుతుంది. అక్కడ జీవిత ప్రశ్న ఏదైనా ఉందనుకోండి శ్వాస మారిపోతుంది. లేదు చిన్నప్పుడు ఏదో జరిగిన భయంకర సంఘటన మీరు గుర్తు చేసుకోండి, ఇప్పుడే మీ హృదయం చెప్పుకోవటం మొదలెడుతుంది, భయపడటం మొదలెడుతుంది, శ్వాస మారిపోతుంది. సంఘటనతో పాటు రూపంతో పాటు గమనించుకోండి, భయంకర ఆకారం చేసినప్పుడు వచ్చే శ్వాస, శాంతంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసేటటువంటి శ్వాసలో తేడా వచ్చిస్తుంది. సంప్రేక్ష నాస్తికాగ్రంథం విశిష్ట అనవలు వచ్చింది. ఇది మీకు అర్థమవుతుంది. అననీయా చింతయంతో మాం ఏ జనా పర్యటాకతే, ఎప్పుడైతే నువ్వు దేవాలయంలో నేర్చుకున్నటువంటి శ్వాసను రూపాన్ని పెట్టుకుని సాధన చేసుకుంటావో, ఎప్పుడు ఎప్పుడు మీకు శ్వాస వచ్చినా, ఎప్పుడు ఎప్పుడు మీకు బాధ వచ్చినా నీ శ్వాస మార్చేసుకో, సెట్ అయిపోతుంది. అన్నిటికంటే మ్యాజిక్ ఏంటి, యోగక్షేమం మహామ్యహం. రాబోయేటటువంటిది మీకు వచ్చేటట్టు జరుగుతుంది. యోగము అంటే అది మనం ఏదో కోరుతున్నాం అనుకోండి, లభించలేదనుకోండి, ప్రాప్తి లేదు, యోగం లేదన్నా. అంటే యోగం అంటే ఏంటి, వాంతి పొందటం. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండటం. రెండు జరుగుతాయి దీంట్లో. దీన్ని ఆచరించి చూసుకోండి. ఈ శ్వాస రేపు నేను చెప్పబోయేది నాంది గారు 2 ముక్కలు చెప్పి ఆపుతాను. సైన్స్లో ఎప్పుడు కూడా మనిషి ఫండమెంటల్స్కి వెళ్తాడు, మూల కణాలకి వెళ్తాడు. సైన్స్ అంటేనే అది, ఫిజిక్స్ ఉంది ఫండమెంటల్ ఎనర్జీకి వెళ్తుంది, కెమిస్ట్రీ ఉంది ఫండమెంటల్ పార్టికల్కి వెళ్తుంది, బయోకెమిస్ట్రీ ఉంది ఫండమెంటల్ సెల్కి వెళ్తుంది. మూలం 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 మూలమైన ఆధారం ఏమిటి, మానవ జీవితానికి మూలాధారం ఏమిటి, శ్వాస. అమెరికాలో అక్కడ 27-30 ఏళ్ళ బట్టి కోమాలో ఉన్నటువంటి వాళ్ళని హాస్పిటల్స్లో పెట్టి ఉంచారు. కొమలు ఉన్నారు కాబట్టి ఏ ఇంద్రియం పనిచేయదు, స్పర్శ లేదు, ఏమీ లేదు, చూపుతో ఆహారం ఎంతుంది. కానీ వాడు బతికి ఉన్నాడు అని మనం ఎందుకు తెలుసుకుంటే శ్వాస వెళ్తుంది. ఇంతట మానవ జీవితానికి ఆధారం ఏమిటి అంటే శ్వాస. ఆ శ్వాసని పట్టుకున్నారు మన ఋషులు. ఫండమెంటల్ వెళ్తారు, నువ్వు బతుకున్నావా, శ్వాస ఉంది అంటే శ్వాస ఉంటే నువ్వు బతుకున్నట్టే లెక్క. అందుకే మనం ఏం చూస్తాం, అనుమానం వస్తే వచ్చి లేదా చూపిస్తాం శ్వాస ఉంటే అమ్మయ్యా నోడేంజర్. మన లైఫ్ కి ఫండమెంటల్ అయినటువంటి శ్వాసను చూడమని చెప్తున్నాడు అక్కడ. సంప్రేక్ష నాసికాగ్రంథం శ్వాసని చూస్తున్నారు మీరు. ఈ శ్వాస లోపలికి వెళ్తోంది, లోపలికి వెళ్ళాక అది ఐదు భాగాలుగా వెళ్ళిపోతుంది. రైట్ లో రైట్ లంగ్లో మూడు లోబ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రెండు లోబ్స్, ఒక హార్ట్ ఉంది. ఒక హార్ట్ కాదులేండి, అందరికీ ఒకే హార్ట్ ఉంటుంది. అంతేక హార్ట్ ఉంది, ఇటువైపు మూడు లోబ్స్ ఉన్నాయి, ఇటువైపు రెండు లోబ్స్ ఉన్నాయి. అంటే మీరు పీల్చినటువంటి ఈ శ్వాస లోపలికి ఐదు భాగాలుగా మారుతుంది. శ్వాసను ఆధ్యాత్మిక జగత్తులో హంస అని కూడా అంటారు. ఈ హంస ఈ శ్వాస లోపలికి వెళ్ళి ఐదు భాగాలుగా మారుతుంది. ఈ ఐదు భాగాలుగా మారినటువంటి ఈ శ్వాస ఒకటి రెండు మూడు లోబ్స్ రైట్ ఉన్నాయి, రెండు లోబ్స్ లెఫ్ట్ ఉన్నాయి. ఈ ఐదు భాగాలుగా మారినటువంటి శ్వాస మీ ప్రాణాలను రక్షిస్తోంది. శ్వాస ఉన్నంత వరకు మీరు బతుకున్నారు కనుక. అంటే మీ శ్వాస ఏం చేస్తోంది, మీ ప్రాణాలను రక్షిస్తోంది కనుక. ప్రాణాలను సంస్కృతంలో గయాన్ అంటారు కనుక. ఈ ప్రాణాలను ప్రాణం చేస్తోంది కనుక ఈ శ్వాసను గాయత్రి అంటారు. ఇంకొక గాయత్రి అంటే మీ శ్వాసే, ఆ శ్వాస ఉన్నంత వరకు నువ్వు బతుకుంటావు. ఆ శ్వాస నిన్ను రక్షిస్తుంది. ఆ విజ్ఞానము మన గాయత్రి మహావిజ్ఞానం, శ్వాస విజ్ఞానం, హౌ టు బ్రీత్. ఆ హౌ టు బ్రీత్ అనేటటువంటి టెక్నాలజీ తెలిస్తే కెమిస్ట్రీలో ఫండమెంటల్ పార్టికల్స్ చెప్తున్నారు, ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ అని మ్యాజికల్ చేసేస్తున్నారు, అద్భుతమైనటువంటి మ్యాజికల్ చేస్తున్నారు. అలాగే ఈ శ్వాస యొక్క మూడు పాదాలు కనుక పట్టుకోగలిగితే మానవ జీవితంలో అనేక చమత్కారాలు మనం చేయవచ్చు. దాన్ని ఎలా చేస్తాము, ఏం చేస్తాము అనేది రేపు మనం మాట్లాడుకుందాం. ఇవాళ చెప్పింది అర్థం చేసుకోండి, దేవాలయాలను ఉపయోగించుకోండి ప్లీజ్. దేవాలయాలకు వెళ్ళండి, ఆర్ట్ టైంకి వెళ్ళండి, సన్నిధా టైంకి వెళ్ళండి, పద్మాసనంలో కూర్చోండి, ఆ రూపాలను మీ దృష్టిలో పెట్టుకోండి, శ్వాసను గమనించుకోండి, చూడండి ఏమవుతుందో. సరేనా, సరే, అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన.